ప్రతి ఆదివారం ఆరాధనలో భాగంగా ప్రభు బల్ల కలిగి ఉన్న రొట్టె ద్రాక్షరసాలు శుద్ధిపరచుకొని ఆరాధనలో పాల్గొనాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడి వాక్యం అతికొద్దాం. ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా స్వరూపం దేవా, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి మీకు వందనాలు. ఈ దినామును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభా. నాయన ఈ 15వ తేదీని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన జీవమును బట్టి మీకు వందనాలు. గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. మేము మా జీవితాలను సరిదిద్దుకోవడానికి, మా జీవితానికి మార్గముగా మీ వాక్యాలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. సంఘ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం నీ పాదాల వద్దకు వచ్చాం. వాక్య ధ్యాన సమయాన్ని మాకు ప్రయోజనకరంగా ఉంచండి, మేలుకరంగా మరించండి, ఆశీర్వాదకరంగా మరించండి. ప్రభా, వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారి విషయంలో కనికరపడండి. ఇదే నువ్వు సర్వలోకలు జరుగుతున్న సంఘారాధనలు ప్రవర్ధవంతంగా మీకు మహిమకరంగా జరిగినట్లుగా, సంఘాలు ఉజ్జీవంలోకి రాగలిగినట్లుగా అయినా మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభా, గొప్ప కదలిక, గొప్ప ఉజ్జీవ సంఘాల్లో మీరు తీసుకురామని కూడా బ్రతమాలుకుంటూ చదివిన వాక్య భాగం నాకు మాకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత కొంతకాలంగా రాకడ గూర్చిన సందేశాలు, రాకడ గూర్చిన వర్తమానాలు ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో ఒకటి ఇజ్రాయేలు భూభాగం గూర్చిన వాగ్దానాల కొరకు చాలా మంది కనిపెడతా ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని ఏమంటామంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు మూడు వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ గురించి ఆయన వాగ్దానం ఇచ్చాడు, అంటే భూభాగం గురించి, దేశం గురించిన వాగ్దానం. 12వ అధ్యాయం 1వ వచనంలో నీకు చూపించి దేశానికి వెళ్ళు, పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశం, కనాను భూభాగం దేవుడు తన సంతానానికి ఇస్తారని వాగ్దానం చేయటం ఈ వాక్య భాగంలో చూస్తాం. ఒకటి ల్యాండ్ గురించిన ప్రామిస్ ఉంది, అది నెరవేరాలి అని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. అట్లాగే ఇంకొక వాగ్దానం ఏంటంటే జనాంగం గురించిన వాగ్దానం ఉంది. ఇక్కడే జనాంగం గురించిన వాగ్దానం ఉంది. 2వ వచనం ప్రారంభం మాట, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఒక నేషన్ కొరకు, పీపుల్ కొరకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మూడవ మాట కూడా ఇక్కడ ఉంది, అది భూలోక వంశాలన్నీ, మూడవ వచనంలో భూమి యొక్క సమస్త వంశాలు నీయందు ఆశీర్వదింపబడును, నీ ద్వారా ఆశీర్వదింపబడును. కాబట్టి ఇప్పటికి కూడా చాలా మంది రాకడ జరగాలి అంటే రాకడకు ముందు ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో నెరవేరాల్సిన విషయాలు ఉన్నాయి, అవి నెరవేరాలి, అవి నెరవేరే వరకు రాకడ రాదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది రాకడ వాగ్దానం చేయబడ్డ విషయాలు జరిగిపోయాయి కాబట్టి అవేమి ఆటంకం కాదు అని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా యూదా జాతి అబ్రహాముకి చేసిన వాగ్దానం కొరకు చాలా ఎదురు చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతోటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మనం అపొస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనాన్ని 6వ వచనాన్ని చదివితే, అపొస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ఇది యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన వారితో ఉన్నప్పుడు పునరుద్ధానుడిగా వారికి బయలుపరచుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఒక రాజ్యాన్ని, ఇశ్రాయేలుకి రాజ్యాన్ని, పొలిటికల్ పవర్ ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తావా మరలా అని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పిల్లరా మైండ్ సెట్ లో బాగా ఉన్నది ఏంటంటే, భూమి మీద దేవుని రాజ్యం రావాలి, దీన్ని రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థన చేయమని ప్రభువు నేర్పించారు. రాజ్య సువార్తను ప్రకటించాలి అన్న బాధ్యత మనకు అప్పగించబడింది. రాజ్యాన్ని భూమి మీద వచ్చే రాజ్యముగా కూడా ఆలోచిస్తున్న కొంతమంది ఉన్నారు. యువతి కాలం మనం ఈ ఆరాధనలో భాగంగా మన సిద్ధపాటుకు సహాయకరంగా అంటే ప్రభువుని ఎదుర్కోవాలి, ప్రభువుని కలుసుకోవాలి, రెండు విషయాలు, ఒకటి ఆయన చెప్పకుండా చాలా త్వరగా వస్తాడు అని వాక్యం చెప్పింది, రెండు చెప్పకుండా మనం చాలా త్వరగా పిలుస్తాడు, ఆయనన్నా మన కలుసుకోవడానికి వస్తాడు లేదా మనల్నైనా ఆయన కలుసుకోవడానికి పిలుస్తాడు. నేను బలంగా నమ్మేది ఆయన రాకడ ఆలస్యం కావచ్చేమో గాని మనల్ని పిలవడం మాత్రం ఆలస్యం కాదు. చాలా త్వరగా పిలుస్తున్నాడు, చాలా త్వరగా వెళ్తున్నారు. కాబట్టి ఈ వాక్యాలు చదవడం వెనకాల, రాకడ వచ్చిన విషయాలు అర్థం చేసుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం సిద్ధపరచుకోవడం, మనల్ని మనం సిద్ధపరచుకోవడం, ప్రభువును కలుసుకోవడానికి మనల్ని మనం సిద్ధపడటం. కాబట్టి ఇంకా రాజ్యం రావాలి అన్న ఆలోచనతో యూదులు ఉన్నారు. దేవుని రాజ్యం భూమి మీదే వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం ఇక్కడే భూమి మీదే మనం అనుభవిస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్టడీ చేయబోతా ఉన్నాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో మూడు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, ల్యాండ్ ను ప్రామిస్ చేశాడు, భూభాగాన్ని ఆయన ప్రామిస్ చేశాడు. అది చాలా సార్లు ఆ విషయాలు చెప్పబడ్డాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భూభాగాన్ని ఆయన వాగ్దానం చేశాడు. అధికారం మనం చూసిన 12వ అధ్యాయంలో మాట చూసాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, దేవుడు దేశాన్ని ఇస్తానంటున్నాడు. మొదటి వచనంలో కూడా నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు ఆయన. పదమూడవ అధ్యాయము 12వ వచనం, 12వ అధ్యాయము 12వ వచనం. అబ్రాము కనానులో నివసించను. తర్వాత 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కరులు ఎత్తి నువ్వున్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమడ తట్టు చూడును, ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. 17వ వచనం, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించును, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. దేవుడు కనాను భూభాగాన్ని ఇస్తానన్నాడు, కనాను భూభాగాన్ని, సారవంతమైన భూభాగాన్ని ఇస్తానన్నాడు, సదాకాలం ఇస్తానన్నాడు. అబ్రహాముకు చేసిన ప్రామిస్ లో ల్యాండ్ గుర్చిన ప్రామిస్ ఉంది, అది పాలు తేలు ప్రవహించు ఆ దేశం కనాను భూభాగం అబ్రహాము సంతానానికి వాగ్దానం చేయబడింది. ఆదికాండం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశయున్న దేశమును అనగా కనానన దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందనని అతనితో చెప్పాను. భూభాగాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాలేవి? అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారులైన ఇస్సాకు యాకోబులతో కూడా దేవుడి వాగ్దానాన్ని మాట్లాడుతా ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదవాలి. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నింటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను అని అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో దేవుడు ఈ వాగ్దానాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇస్సాకుకి ఈ మాటలో మాట్లాడతాడు, ఈ దేశాన్ని ఇస్తాను. 28వ అధ్యాయము 13వ వచనం, ఆదికాండ 28వ అధ్యాయం 13వ వచనంలో ఇది యాకోబుకి ఇచ్చిన దర్శనం, ఇస్సాకు కుమారుడు యాకోబుకి ఇచ్చిన దర్శనం 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నిచ్చెన కనిపించింది, ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, త్వన ఆకాశాన్ని అంటింది, ఆకాశం తెరవబడింది. ఆ దర్శనంలో అతను చూస్తున్నాడు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు యాకోబు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. కావున పిల్లరా, బలముగా ఇస్రాయేలీల మనసులో నాటుకున్నది ఏంటంటే, దేవుడు మనకు ఒక భూభాగాన్ని ఇస్తానన్నాడు, దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తానన్నాడు, నిత్య స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు, సదాకాలం ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని, ఒక భూభాగాన్ని ఇచ్చి అక్కడ చేయబోతా ఉన్నాడు అని ఈ వాక్యాలను అక్షరార్థంగా తీసుకుని అభిప్రాయపడుతున్న వారు ఉన్నారు. సరే, ఈ భూభాగానికి సరిహద్దులు కూడా మాట్లాడాడు. ఎంత పరిధిలో ఈ భూభాగాన్ని ఇస్తానన్నాడంటే, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 5వ వచనాన్ని చదవాలి. ఆయన హద్దులు మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ వాగ్దాన భూమికి సరిహద్దు మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయము 5వ వచనం. అత్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. సరిహద్దులు మాట్లాడుతున్నాడు, సముద్రం నుంచి సముద్రం వరకు. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దు. మీ ఉత్తరపు సరిహద్దు మహాసముద్రము యుద్ధ నుండి ఓరు కొండ వరకు ఏర్పరచుకొనవరును. కాబట్టి ఆ భూభాగం అంతా సముద్రం మొదలుకొని సంవత్సరం వరకు ఆయన వాగ్దానం చేశాడు. దాన్ని ఏమంటామంటే ఐగుప్తు, దక్షిణాన ఉన్న ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ భూభాగం అంతా వాగ్దానం చేశాడు ఆయన. యూఫ్రటీస్ నది వరకు. యెహోషువా గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. యెహోషువా గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం చదివితే 15:4లో అత్మోను వరకు సాగి ఐగుప్తు ఏటు వరకు వ్యాపించను, ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించను, అది మీకు దక్షిణపు సరిహద్దు అని హద్దులు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు సరిహద్దులు, ఈ దేశం అంతా మీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆది కాండం 15:4లో ఆ మాట మనం ఇంకా స్పష్టంగా చూడగలం. ఆది కాండం 15వ అధ్యాయము 4వ వచనం చదువుతామా. 15:4, యెహోవ వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. 7వ వచనం, ఆయన్ని ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్నికిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నీ నివతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే. కాబట్టి 16వ వచనం, అమోరియుల భూభాగాన్ని ఇస్తాను. 18వ వచనం, ఆ దిన ముందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులు, కనిజీయులు, కద్మోనీయులు, కిత్తీయులు, పెరిజీయులు, రిఫాయిములు, అమోరియులు, కనానీయులు, గిర్ఘాషియులు, యుబీషియులు, యుబీషియులను మీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. ఈ భూభాగం అంతా నేను నీకు ఇస్తాను. ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు, సముద్రం నుంచి సముద్రం వరకు ఉన్న హద్దుల్లో ఉన్న ఈ కనాను భూభాగం అంతా నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో భూభాగమును గుర్చిన వాగ్దానాలు చాలా బలంగా ఉన్నాయి. తర్వాత ఇప్పటికీ మనం, మన తరంలో కూడా ఇప్పటికీ మనం ఈ భూభాగం చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. ఇజ్రాయెల్ దేశం 1948లో ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశం 1948లో వచ్చి ఆ భూభాగాల్లో చిన్న దేశముగా ఏర్పడింది. దాని చుట్టూ ఇంకా దేశాలు ఉన్నాయి. పాలస్తీనాకు, ఇజ్రాయెల్కి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పాలస్తీనా భూభాగాన్నే పండితులు ఏమంటారంటే దేవుడు వాగ్దానం చేసిన భూభాగము. ఆ భూభాగంలో ఇజ్రాయెల్ ఉండాలి. వారు అవిధేయతను బట్టి దేవుడు వారిని చెరలోకి పంపిస్తే ఆ భూభాగాన్ని ఇస్మాయిలులు ఆక్రమించారు, ఇస్లాం సహోదరులు ఆక్రమించారు. ఆ భూభాగాన్ని మరలా ఈ ఇజ్రాయెల్ జాతి వశపరుచుకొని రాజ్య పాలన చేస్తారు, అది దేవుని పాలన అని దాన్ని కొంతమంది భావించి మాట్లాడుతూ ఉంటారు. అందుకోసం నేను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో ల్యాండ్ గుర్చిన ప్రామిస్ ఒకటి ఫుల్ఫిల్ కావాలి, అది ఫుల్ఫిల్ అవుతా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు కాపుదలిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం పై చేయి సాధిస్తా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దేశం పక్షంగా ఉంది. దేవుని రాజ్యం అక్కడ ప్రారంభం కాబోతుంది అని అభిప్రాయాలు కూడా వింటా ఉన్నాం. సరే, ఎక్కువగా మనం ఈరోజు భూభాగంను గుర్చిన వాగ్దానం నెరవేరిందా, నెరవేరాల్సి ఉందా, దేవుడు ఆ భూభాగాన్ని ఆధారం చేసుకుని యేసయ్య అక్కడికి రాబోతున్నాడా, అక్కడే కూర్చొని పాలన చేయబోతున్నాడా, అన్న విషయాలు మనం ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తాం. అయితే మూడు వాగ్దానాలు అబ్రహాంకి దేవుడిచ్చాడు, అది కాను 12:1-3 ఒకటి ల్యాండ్ గుర్చున్న ప్రామిస్, అది వాగ్దానం చేశాడు అబ్రహాంకే కాదు, తర్వాత ఇస్సాకుతో ఆ మాట మాట్లాడాడు, యాకోబుతో ఆ మాట మాట్లాడాడు. రెండవది దేవుడు జనాంగాన్ని ఇస్తానన్నాడు, ఒక నేషన్ ఇస్తానన్నాడు. ఎవరికి? అబ్రహాంకి. ఏ కండిషన్ లో? సంతానం లేని కండిషన్ లో, ఒక్క పిల్లడు కూడా లేడు. నేను పిల్లలు లేని వాడిని అని అబ్రహాం బాధపడతా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో 75 సంవత్సరాల వయసులో అబ్రహాంను దేవుడు దర్శించి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మరలా ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆది కాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నీకు సంతానం ఇవ్వడం కాదు, నీకు కుమారుణ్ణి కుమార్తెని ఇవ్వడం కాదు, నిన్ను ఒక నేషనల్ గా చేస్తాను, ఒక జనాంగముగా చేస్తాను, పీపుల్ గ్రూప్ గా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. 13:16 ఆది కాండం 13:16 మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపచేసేదను. అలాగనగా ఒకడు భూమి మీద ఉండి రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. దేవుడు లెక్కింప సాధ్యము కానంత, ఇసుక రేణువులంత, ఆకాశపు నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దాన్ని మనం చూస్తున్నాం, ఆకాశపు నక్షత్రాలు ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తానన్నాడు. 17:6 ఆది కాండం 17:6 నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించదును, రాజులను నీలో నుంచి వచ్చేదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానముకు దేవుడినే ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆయన అత్యధిక సంతానం కొరకు వాగ్దానం చేశాడు. ఈ మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు. ఇదే వాగ్దానం యాకోబుతో చేశాడు, ఇదే వాగ్దానం ఇస్సాకుతో కూడా చేశాడు. 26:1 అబ్రహాముతో మాట్లాడిన మాటలు చదివాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. 26:4 ఎలా అనగా, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నింటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశ్రయింపబడుతురు, నీ సంతానం ద్వారా భూలోకాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ సంతానం వలన సమస్త భూలోకములో సమస్త జనులు ఆశ్రయింపబడుదురు అని ఇస్సాకుతో వాగ్దానం చేశాడు. ఆయన యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండం 35:11 యాకోబుతో మాట్లాడుతున్నాడు. మరియు దేవుడు, నేను సర్వశక్తిగా దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుతూ జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టిదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. కాబట్టి దేవుడు ల్యాండ్ ను ప్రామిస్ చేశాడు, దాని హద్దులు కూడా మాట్లాడాడు. రెండు, జనాంగాన్ని ప్రామిస్ చేశాడు, ఆ జనాంగానికి ఆ భూభాగాన్ని ఇస్తాను అని అన్నాడు. ఆ జనాంగాన్ని అత్యధికంగా హెచ్చిస్తానన్నాడు, సంతానవృద్ధి కలుగజేస్తానన్నాడు. జనాంగాన్ని గుర్చిన వాగ్దానం ఉంది. ఈ రోజు మనం ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు, జనాంగంలో గురించిన వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగిపోయింది అని మనం చెప్పగలం, జరిగిపోయింది అని మనం చెప్పగలం. ఎందుకంటే శరీరాన్ని బట్టి అబ్రహాం సంతానముగా ఇస్రాయేలీలు ఉన్నారు, తర్వాత జన్మను బట్టి ఇస్మాయిలీలు కూడా అబ్రహాం సంతానమే, ఒక పక్క ఇస్రాయేలీలు అబ్రహాం సంతానమే, హాగరు సంతానమైన ఇస్మాయిలీల ద్వారా వచ్చిన ఇస్మాయిల్ అందరూ కూడా అబ్రహాం సంతానమే, మూడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులందరూ కూడా విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానమే. దేవుడు ఈ ప్రామిస్ ని ఎంత గొప్పగా నెరవేర్చాడంటే అబ్రహాము ఒంటరి జీవితాన్ని తాను చూపించిన నమ్మకత్వాన్ని బట్టి, దేవుని వాగ్దానం మీద ఆయన చూపించిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆయన అత్యధికంగా సంతానాలు కలగజేశాడు. ఒక పక్క ఇజ్రాయేలీలు, ఇస్మాయేలీలు, క్రైస్తవులు అబ్రహాం సంతానంగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది వెంబడిస్తున్న విశ్వాసాల్లో క్రైస్తవ్యం ముందుంటే క్రైస్తవులు అందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానమే. తర్వాత వరుసలో ఇస్లాం ఉంటే ఇస్లాం వాళ్ళంతా కూడా ఇస్సాకును బట్టి అబ్రహాం సంతానమే, యూదులు అబ్రహాం సంతానమే. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎంత ఆశ్చర్యకరంగా నెరవేర్చాడో మనం ఈ వాగ్దానం యొక్క ఫుల్ఫిల్మెంట్ చూడగలుగుతున్నాం. అయితే మూడవ వాగ్దానం ఉంది ఇక్కడ. మొదటి వాగ్దానం కోసం నేను తర్వాత మాట్లాడతాను. రెండవ వాగ్దానం జనాంగమును గురించిన వాగ్దానం, అది నెరవేరింది అని మనం ఖచ్చితంగా చెప్పగలం. మూడవ వాగ్దానం సంతానము గురించిన వాగ్దానం, లేదా సీడు గురించిన వాగ్దానం, లేదా ఒకని గురించిన వాగ్దానం ఉంది అక్కడ. ఒకని గురించిన వాగ్దానం ఉంది. మరలా మరో వాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఇలాగన్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయింపబడతాయి, నీ ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానం వలన ఆశ్రయింపబడనని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. ఆయన సంతానం ద్వారా భూలోక వంశాన్ని ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ఆ మాట అబ్రహాం తోటి జ్ఞాపకం మాట్లాడాడు ఆయన. 26వ అధ్యాయము 4వ వచనంలో ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. 26:4 ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నింటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, ఈ దేశములని నీ సంతానానికి ఇస్తాను. అక్కడ ఆ మాట అండర్లైన్ చేద్దాం. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. నీ ద్వారా భూలోకాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త జనములను ఆశీర్వదిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనకున్న స్పష్టత ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే దేవుడు మనం అక్కడ మాట్లాడిన మాటలు 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకునండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వపడుదురు అని అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వపడుదురు అని మాట్లాడుతున్నాడు. 16వ వచనం చదవాలి. 16వ వచనం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానం క్రీస్తు. సంతానము అనగానే సంతానములు అంటే అనేక మంది, ప్లూరల్. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ప్లూరల్ వాడలేదు, సింగులర్ వాడాడు. సంతానం అన్నాడు, సంతానం అన్నాడు అన్నప్పుడు ఒకని గూర్చి అన్నాడు. ఆ ఒకడు క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. మనం యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదించాడు. రక్షణ యేసు క్రీస్తు ప్రభు ద్వారా భూలోకమంతటికి ఇచ్చాడు. పాపక్షమాపణ యేసు క్రీస్తు ప్రభు ద్వారా భూలోకానికి ఇచ్చాడు. దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం యేసు క్రీస్తు ద్వారా భూలోకానికి ఇచ్చాడు. ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రజ అయినా, అందరికీ యేసు క్రీస్తు ప్రభుని ప్రభువుగా నియమించాడు. అందరికీ ఆయన ద్వారా రక్షణ వాగ్దానం చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దీన్ని గంభీరంగా రాస్తాడు పౌలు భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 17వ వచనం, మరణము ఒక్కని అపరాధం మూలమున వచ్చినదై, ఆ ఒక్కని ద్వారానే ఏలి నీడల కృపాబాహుల్యమును నీతి ధారము పొందువారు జీవము గలవారే. మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. 9, ఒకని ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడదో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి ఒకడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా మూల పాపం ఆది పాపానికి విరుగుడు వచ్చింది. ఆయన ద్వారా తెగిపోయిన దైవ మానవుల బంధం పెనవేయబడింది. ఆయన దేవునికి నరులకు మధ్య మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్లగా వచ్చాడు. నీ సంతానం ద్వారా సమస్త వంశాలను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను అని ఆ ఒకని గూర్చి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పాపం వచ్చినప్పుడే ఆయన వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానం సర్ప సంతానం కోసం మాట్లాడుతున్నాడు. అతడు తల మీద కొడతాడు అన్న మాట రాయబడినది యేసు క్రీస్తు ప్రభు గురించిన వాగ్దానం. అబ్రహాముకి దేవుడు చేసిన ఆదికాండం 12వ అధ్యాయంలో 3 వాగ్దానాలు, వాగ్దానంలో నిబంధనలో 3 వాగ్దానాలు కనబడుతున్నాయి. ఆ 3 వాగ్దానాల్లో ఒకటి, నీ సంతానం ద్వారా భూలోక వంశాలు ఆశీర్వదిస్తాను అన్న వాగ్దానం నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటం, ఆయన పరలోక రాజ్య సంగతులు చెప్పటం, దేవుణ్ణి బయలుపరచటం, ఆయన పాపానికి పరిహారం చేయటం, ఆయన పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేయటం, ఆ దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అది జరిగింది, దాన్ని మనం నమ్ముతున్నాం. 2వది, జనాంగాన్ని ఇస్తాను అన్నాడు. ఆకాశ నక్షత్రాల వంటి జనాంగాన్ని ఇస్తాను, సముద్రపు తీరపు ఇసుకరేణువులు వంటి జనాంగాన్ని ఇస్తాను, లెక్కింప సత్యము కాని జనాంగాన్ని ఇస్తాను అని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఆయన నమ్మకత్వాన్ని బట్టి అన్నట్లుగానే గొప్ప జనాంగాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానమే, ఇస్మాయిలు అబ్రహాం సంతానమే, ఇస్రాయేలీలు యూదులు అబ్రహాం సంతానమే. దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానాన్ని జనాంగాల ఇవ్వడం ద్వారా ఫుల్ఫిల్ చేశాడు. అయితే 3వది, మనం ఈ అంశంలో ప్రధానంగా మాట్లాడుతున్న వాట్ అబౌట్ ద ప్రామిస్ అబౌట్ ల్యాండ్. ల్యాండ్ ప్రామిస్ సంగతి ఏంటి? దేవుడు హద్దులు నియమించి భూభాగాన్ని ఇస్తానన్నాడు కదా, దాని విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నెలకొన్న పరిణామాల్లాగే 1948లో ఏర్పడ్డ ఇజ్రాయెల్ దేశము, ఆ ఇజ్రాయేల్ దేశం తోటి ఆ ఇజ్రాయేల్ దేశం పాలస్తీనా కోసం చేస్తున్న పోరాటము, ఆ ఇజ్రాయేల్ దేశాన్ని చంపడానికి హంతం చేయడానికి ఇస్లాం దేశాలు చేస్తున్న యుద్ధాలు, ఆ ఇజ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేస్తున్న అమెరికా లాంటి క్రైస్తవ దేశాల యొక్క సహకారం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ మూడవ వాగ్దానం, ల్యాండ్ గుర్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు ఇదేనా అన్నది కొంతమంది ఈ వాగ్దానాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మనం ల్యాండ్, దేవుడు ఏమైనా ఒక భూభాగాన్ని ఇస్రాయేల్ ప్రజలకిచ్చి ఆ ఏమంటారు ఆ ఒలీవల కొండ మీదకి ఆయన వస్తాడు, కాలు మోపుతాడు అని కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యం భూలోక రాజ్యం లాగే అనిపించే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఉపమానాల రూపంలో దేవుడు మాట్లాడినా పరలోక సత్యాలు, ఆత్మీయ సత్యాలు అర్థం కావడానికి భౌతికమైన అలంకారాలు వాడాడు, ఉపమానాలు వాడాడు. మనకి రాజ్యం అంటేనే అర్థమవుతుంది, రాజు అంటేనే అర్థమవుతుంది, సింహాసనం అంటేనే అర్థమవుతుంది, పాలన అంటేనే అర్థమవుతుంది. మనకు అర్థమయ్యే భాషల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దీన్ని లిటరల్ గా భూభాగం కోసం మాట్లాడుతున్నాడా లేదా వేరేది ఏమైనా మాట్లాడుతున్నాడా అన్నది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ ల్యాండ్, సీడ్, సంతానం, యేసుక్రీస్తు ప్రభువు గురించిన వాగ్దానాలు నెరవేరిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. అట్లాగే నేషన్, జనాంగం కొరకు, ఆకాశ నక్షత్రాల వంటి విస్తారమైన జనాంగం కొరకు, ఇస్కరేనుల వంటి విస్తారమైన జనాంగం కొరకు చేసిన వాగ్దానం నెరవేరిపోయింది. ఎవరెవరు ఆ వాగ్దానంలో ఉన్నారో కూడా చూడగలుగుతున్నాం. ల్యాండ్ గురించిన వాగ్దానం పరిస్థితి ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ వాగ్దానం నెరవేర్పు కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది, నెరవేరిపోయింది అని బైబిల్లో మనం చూడగలం. యెహోషువా గ్రంథం 21వ అధ్యాయం, యెహోషువా గ్రంథం 21వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదవాలి. యెహోషువా గ్రంథం 21వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదవాలి. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకిచ్చేదని చెప్పిన దేశమును ఆయన ఇశ్రాయేలీలకు అప్పగించాను, వారి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని ఆయన వారికి ఇచ్చాడు అని మనం చదువుతున్నాం. 44వ వచనం, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇస్రాయేల్ ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇస్రాయేల్కు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరింది, ఏదీ తప్పిపోలేదు, అంతా నెరవేర్పులోకి వచ్చింది. దాన్ని మనం చూడగలుగుతున్నాం. 23వ అధ్యాయం 14వ వచనం, యెహోషువా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెలుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎదుగుదురు, అవి అన్నయూ మీకు కలిగను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి చేసిన వాగ్దానం, ల్యాండ్ గూర్చిన చేసిన వాగ్దానం కూడా నెరవేర్చాడు. దాన్ని మనం చూడగలం. వారు ఇస్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు విడిపించడానికి మోషే నాయకత్వంలో విడిపించాడు. తర్వాత యెహోషువా నాయకత్వంలో వారిని ఆ భూభాగంలోకి ప్రవేశపెట్టాడు. వారు ఆ భూభాగాన్ని, ఆ ఈ వాగ్దానం చేయబడ్డ భూభాగాన్ని వారు ఆక్రమించుకున్నారు, ఆ భూభాగాన్ని వారు స్వతంత్రించుకున్నారు. దాన్ని మనం ఇస్రాయేల్ చరిత్రలో ప్రారంభంలోనే నెరవేరిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాము. సొలొమోను రాజ్య పాలన హద్దులు బైబిల్లో రాయబడ్డాయి. సొలొమోను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాలన చేశాడో కూడా బైబిల్లో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 4:21. రాజుల మొదటి గ్రంథం 4:21. నది అంటే యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసేను. సొలొమోను రాజ్యం వాగ్దానం చేసినట్టుగా యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు వరకు ఆ సరిహద్దు ప్రాంతం అంతటిని అక్కడి వరకు రాజ్య విస్తరణ చేసినట్లుగా, మహాచక్రవర్తిగా సొలొమోను పాలన చేసినట్టుగా దేవుడు వాగ్దానం చేసిన భూభాగాలను అంతటిని కూడా ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అది వారు కాపాడుకోలేకపోయారు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు, భూభాగాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు, తన నమ్మకత్వాన్ని బట్టి నెరవేర్చిన దేవుడు తన ప్రజలకు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. మీరు ఆ భూభాగంలో మీరు ఉండాలి అంటే నేను మీకు ఇచ్చిన షరతులు పాటించాలి అన్నాడు. ఆ షరతులు పాటించకపోతే ఆ భూభాగంలో మిమ్మల్ని ఉండనివ్వను అన్నాడు, చెదరగొడతాను అన్నాడు. అన్నట్లుగానే వారు ఆ యెహోషువ కాలంలో ఆ భూభాగానికి వచ్చారు. తర్వాత సాతాను మోసగాడు, వారిని మోసం చేస్తూ వచ్చాడు. వారు దేవుని పాలన వద్దనుకున్నారు, వారు రాజు మాకు కావాలి అన్నారు. వారు అడిగినట్టుగానే సౌలును రాజుగా నియమించాడు. సౌలును రాజుగా నియమించి కూడా రాజుకు, ప్రజలకు ధర్మశాస్త్ర ప్రతిని రాసుకోండి, మీరు ఈ ప్రతిని పెట్టుకోవాలి, దీన్ని చదవాలి, నా పాలన నేను జరిగించాలంటే నీతి పాలన, నా పాలన ఆ సత్య పాలన నీతి పాలన ఎలా చేయాలో రాజు, అలాగే యాజకులు, అలాగే శాస్త్రులు, ప్రజలందరూ ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మీరు నేను చెప్పినట్టుగా ఉండాలి అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసి అన్నాడు, మీరు ఒకవేళ అలా లేకపోతే మాత్రం నేను మిమ్మల్ని అక్కడ ఉంచను, నేను మిమ్మల్ని అక్కడ ఉంచను, అక్కడి నుంచి నేను మిమ్మల్ని పెళ్లగిస్తాను అన్నాడు. యెహోషువ గ్రంథం 23:15-16 చదవాలి. యెహోషువ గ్రంథం 23:15-16. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలెంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింప చేయ వరకు యెహోవా మీ మీద కీడంతయు రాచేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆ నిబంధనను మీరు ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపం మీ మీద మండును. గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు. ప్రవేశపెట్టాడు, నెరవేర్చాడు. అయితే దేవుడు తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా, తన ఆజ్ఞల అనుసారంగా వారు జీవించాలి అని వాళ్ళకి షరతు పెట్టాడు. ఆ షరతు ఎలాంటి షరతు అంటే, ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మీరు ఉండకపోతే మిమ్మల్ని దేవుడు ఈ దేశంలో ఉంచడు, ఈ దేశంలో మీరు ఉండరు అని ముందుగానే హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశకాండము 4:25-27. ద్వితీయోపదేశకాండము 4:25-27 చదివితే, మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవా కోపం పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు యోర్ధాను దాటి స్వాధీనపరచుకుని పో దేశంలో ఉండకుండా త్వరగానే బుత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బుత్తిగా నశించిపోదురు. మరి యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయును, అక్కడ జనముల్లో మీరు కొద్ది మంది మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అనను కర్ర రాతి దేవతలను పూజించుదురు అని ఆయన, మీరు మాట వినకపోతే మిమ్మల్ని చెదరు కొడతాను అని వాగ్దానం ఆయన ముందుగానే హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశకాండ 28:15 నుంచి 68 వరకు శాప, 1-14 వరకు ఆశీర్వాదాలు, మాట వింటే నెత్తి మీద పెట్టుకుంటాను అన్నాడు, మాట వినకపోతే మిమ్మల్ని మీ అంతు చూస్తాను అన్నాడు, మిమ్మల్ని కీడు తరుముతుంది అన్నాడు, మీరు చెరలోకి పోతారు అన్నాడు, మాట వినకపోతే మీకు ఆశీర్వాదం కాదు అన్నాడు. మీరు తర్వాత చదవండి, సమయం కాదు ఇది. 28:15. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొనవన్నని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంభవించును, ఈ శాపాలన్నీ నీకు సంభవిస్తాయి అన్నాడు. మీరు స్వతంత్రించుకునే దేశాన్ని స్వతంత్రించుకోవడం కాదు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు అని దేవుడు ముందుగానే వాళ్ళని హెచ్చరించాడు. అయితే అయితే వారు మోసపోయారు, వారు మోసపోయారు. 63-64 చదవాలి. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మును విస్తరింపు చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ అందు ఎట్లు సంతోషించును అట్లు మిమ్మును నశింపు చేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్లగింపబడుదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోకి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవయు రాతివినైన అన్య దేవతలను పూజింతూ ఆ జనములో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలకు విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయును, నీకెల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును, నువ్వు రేయం పగళ్ళు భయపడదు, నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకు నీకేమీ ఉండదు, నీ హృదయములో పుట్టు భయము చేత నీ కన్ను చూచువాటి చేత ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమును అగును అనియు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందు. ఎంత కఠినమైన మాటలు మాట్లాడాడు. 68. నీవు మరి ఎప్పుడును దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగా దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మజూపు కొందురు గాని మిమ్మల్ని కొనువాడొకడైనా ఉండడు. విడుదల చేసిన ఐగుప్తికి మరలా మీరు బానిసలుగా వెళ్ళిపోతారు అన్నట్లుగానే అశురు రాజు ఇస్రాయేల్ 10 గోత్రాల చెరలోకి తీసుకెళ్లిపోయాడు. నెబుకద్నెజరు యూదుల 2 గోత్రాల ప్రజలను చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అట్లాగా సొలొమోను పాలన తర్వాత రెహబాము యరొబాము కాలంలో రాజ్యం విడిపోయింది. తర్వాత కున్యా కాలంలో వారు బానిసలుగా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 1948 వరకు వాళ్ళకి అడ్రస్సే లేదు. 1948 లో ఏర్పడ్డ ఇజ్రాయేల్ దేశము అది ఒక రకంగా ఆశ్చర్యం, కానీ ఇప్పుడేదో రాజ్యం స్థాపించబడుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ ఈ వాగ్దానం దేవుడు యెహోషువా కాలంలోనే నెరవేర్చేశాడు. వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు, వాళ్ళు అడిగితే దావీదు రాజునిచ్చాడు, సౌలు రాజునిచ్చాడు, సొలొమోను రాజునిచ్చాడు. ఎంతో మంది రాజులు ఏలుబడి చేశారు, చాలా ఓర్చుకున్నాడు, చాలా సహించాడు, చాలా బుజ్జగింపులు చెప్పాడు, ఎన్నోసార్లు ముత్తాడు. అయినా సరే ఆ ప్రజలు దేవుడికి తీవ్రమైన కోపం పుట్టించారు, ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. వాళ్ళ దేవుడు చెదరగొట్టేశాడు, వదిలేశాడు, బికార్లు అయిపోయారు, దేశ దిమ్మర్లు అయిపోయారు. యూదులు ఇస్రాయేలులు ప్రపంచ చరిత్రలో ఒక ఫెయిల్డ్ జనరేషన్ గా వాళ్ళు దేవుడికి కోపం పుడితే ఎట్లా ఉంటుందో అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ గా దేవుని వాగ్దానం ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవుడు హెచ్చిస్తే, దేవుడు దీవిస్తే, దేవుని పట్టుకుంటే ఎలా ఉంటుందో అన్నదానికి ఎగ్జాంపుల్ గా ఉన్నారు. దేవుని నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాట వినకపోతే పరిస్థితులు ఎలాగుంటాయో అన్నదానికి కూడా ఎగ్జాంపుల్ గా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ వాళ్ళను దేవుడు మరలా దేశముగా ఏర్పాటు చేస్తాడు. ఇస్రాయేల్ దేశం విస్తరిస్తుంది, వారు ప్రపంచమంతటిని ఏలుబడి చేస్తారు, ప్రపంచమంతా వాళ్ళ స్వాధీనంలోకి వస్తుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సింహాసనం వేసుకొని పాలన చేస్తాడు. అట్లాంటి భావనతో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుని రాజ్యం భూ సంబంధమైన రాజ్యం కాదు. దేవుని రాజ్యం భూలోక రాజ్యాల వంటిది కాదు. ఆయన చాలా స్పష్టంగా మనం చూసే మాట, మనం తీసుకుపోతానన్నాడు ఆయన, మనం తీసుకుపోతానన్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం చేసిన మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము ముగిస్తున్నా 14వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. 2వ వచనం, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవలుచున్నాను, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అడలు చేద్దాం, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన, మీరుండు స్థలంలో నేనుంటాను కాదు, మీరున్న భూమి మీదకి నేను వస్తాను కాదు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీరుండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోతాను, మీకు దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాను, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను భూమి మీదకి వచ్చి భూమి మీద మీతో ఉంటాను కాదు. ఇక్కడ భూమి మీద ప్రేమ మమకారం పెంచుకొని దేవుడు భూలోకాన్ని కొత్త భూమిగా మారుస్తున్నాడు. ఆయన పరలోకం అన్నది ఏదో వేరే దేశానికి వేరే లోకాన్ని తీసుకువెళ్తాడు కాదు అని మరలా భూ సంబంధమైన మనసుతో భూ సంబంధమైన బోధలు జరుగుతున్నాయి. వాక్యం అలా చెప్పడం, కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న ప్రశ్నలకు బ్రిడ్జెస్, లేకపోతే ఏవైతే మర్మయుక్తంగా అస్పష్టంగా అర్థం కాకుండా ఉన్నావో వాటన్నిటికీ బ్రిడ్జెస్ మనం కొత్త నిబంధనలో చూడగలుగుతా ఉన్నాం. తెలుసులోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 13వ వచనం నుంచి 17వ వచనాల వరకు చదివితే, ప్రభువు మనం తీసుకెళ్తాడు 17వ వచనం, ఆ మీదట సజీవుడమే నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడతాము, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం, మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుకోబడతాం, మనం పరిశుద్ధులతో కలుసుకోవడానికి వెళ్ళబోతాం. అంతే తప్ప ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద రాజ్యపాలన చేస్తాడు అని కాదు. కావున ప్రియులారా, అబ్రహాముకు చేసిన వాగ్దానాల్లో ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. సంతానం ఊర్చి నీ సంతానము ద్వారా భూలోక వంశాలను ఆశీర్వదిస్తాను, ఆ సంతానం క్రీస్తే, దాన్ని నెరవేర్చాడు. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె విస్తరింపు చేస్తాను, దాన్ని నెరవేర్చాడు. నీ సంతానానికి ఈ కనాను భూభాగాన్ని ఇస్తాను, పాలుపేను ప్రవహించే భూభాగాన్ని ఇస్తాను ఇచ్చాడు. కాబట్టి భూ సంబంధమైన రాజ్యం ఇప్పుడు వస్తుంది. భూమి మీద ఒక దేశాన్ని ఒక భూభాగాన్ని దేవుడు రాజ్యపాలన చేస్తాడు అని మనం ఆలోచించడానికి లేదు. సంఘం ఆత్మీయ ఇస్రాయేలీలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్రాంతి, నిత్య విశ్రాంతి మనకు వాగ్దానం చేయబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం భూ సంబంధమైన విషయాలు చూపించి దేవుని గొప్ప రాజ్యం గురించిన వాగ్దానాలు చేపట్టాయి. మనం ఆ గొప్ప నిరీక్షణతో ఉన్నాం. భూమి మీద మనం ఎంత ఆశపడ్డా పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇది స్థిర నివాసం కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతున్న మాట నిత్య విశ్రాంతి. చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి ఆయన పరలోక గుడారం కొరకు విషయాలు మాట్లాడుతూ బంది మాట్లాడుతున్నాడు. పరలోక గుడారం, మరొక యాజకుడు, ప్రధాన యాజకుడు కొరకు ఆయన ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంలో మొదటి నిబంధన, 2వ నిబంధన, నిత్య నిబంధన, మనం 6వచనం, ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ గుడారంలోకి వెలుదురు గాని. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజెప్పుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేని అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధాలైన ప్రక్షాళనతోటి సంబంధించిన శరీరాచరణ మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా ఆయన ప్రవేశించాడు. నిత్య స్వాస్థ్యము, నిత్య విశ్రాంతి, పరలోకపు గుడారము, పరలోకపు రాజ్యం, భూ సంబంధమైన విషయాలు, పర సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవడానికి రాయబడ్డవు కాని మన భూ సంబంధమైన వాటి గాని ఆలోచించడం సరైనది కాదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన 11వ అధ్యాయం చివరి మాట, 38వ వచనం చివరి మాట, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను. అనగా వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు, మరి శ్రేష్టమైనది అన్నాడు. ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. 13వ అధ్యాయం 14వ వచనం, నిరువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాము, వెదుకుచున్నాము, నిలువరమైన దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి నిత్య విశ్రాంతి, పరలోకపు విశ్రాంతి, పరలోకపు రాజ్యపాలన మనం ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల్లో మనం చూడగలం. ఆయన సింహాసనాసీనుడుగా పాలించేది పరలోక రాజ్య సంబంధమైన విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాకడకి ఇజ్రాయేల్ దేశం బలపడి ప్రపంచమంతా ఆధిపత్యాన్ని కైవసం చేసుకుంటాది అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. భూ సంబంధమైన రాజ్యం కాదు, వాళ్ళకి చూపబడ్డ ప్రామిస్ కూడా నెరవేరిపోయింది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రారంభించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడాడు, నా సంఘాన్ని కడతా, పాతాల లోకపు ద్వారాలు నిలవచాలవు, పరలోకపు రాజ్యపు తాళపు చెవి సంఘానికి ఇచ్చాను, ఎక్కడిద్దరు ముగ్గురు నానా మన కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను. దేవుడు తన రాజ్యానికి ముంగుర్తిగా సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సంఘంలో మనం ఉన్నాం, మనకు శిరసుగా ప్రభు ఉన్నాడు. ఎప్పుడు ప్రభు మన పిలిచినా మనం పరిపూర్ణతలోకి ప్రవేశించిపోతా ఉన్నాం, సదాకాలం ఉండే జీవితంలోకి వెళ్ళిపోతున్నాం, ప్రభును ముఖాముఖిగా చూడబోతా ఉన్నాం. ఆల్రెడీ నువ్వు రాజు అంటే అవును నేను రాజునే, నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు అన్నాడు ఆయన. ఆత్మీయ రాజ్యంలో ఉన్న సంఘ జీవితం అంటే మనం రాజ్యంలో ప్రవేశించాం. దీని పరిపూర్ణత నమ్మకంగా ఉన్నప్పుడు చూడబోతా ఉన్నాం. మన వాగ్దానాలు ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి కావు. భూ సంబంధమైనవి మొదటి నిబంధనలు ఇవ్వబడ్డే, అవి నెరవేరిపోయాయి. ఇప్పుడు మనం శ్రేష్టమైన నిబంధనలో ఉన్నాము, పరలోకపు యెరూషలేము అన్నాడు. మనం ఆత్మీయ ఇశ్రాయేలుము, మన విశ్రాంతి నిత్య విశ్రాంతి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఆత్మీయ రాజ్యంలో ఉన్నామని మనం మెలకువతో ఎదురు చూపుతో ప్రభు ఎప్పుడు పిలిచినా నేను ప్రభును కలుసుకోబోతున్నాను, నా ఆ పౌరస్థితి పరలోకముందు ఉందని మనం ఎదురు చూద్దాం. అటు నిరీక్షణ ప్రభు మన అందరిలోనూ బలపరచును గాక. ఆమేన్.